भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఆరోస్కందం 16వ అధ్యాయం చిత్రకేతు సంకర్షణ భగవాన్ అని దర్శించుట. చిత్రకేతు మహారాజా, చిత్రకేతు మహారాజు గురువు ఎవరు? నారదమునేనా? మొట్టమొదటి ఎవరు వచ్చారు ఆయన ఇంటికి?
అంగీరముని.
తర్వాత ఇద్దరు వచ్చారు. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు దీక్ష ఇచ్చింది ఎవరు? నారదమునే దీక్ష ఇచ్చింది ఆయనకి. అఖిల గురు ఆయన వారం రోజుల్లోనే సంకర్షణ భగవాన్ దర్శించుకున్నాడు. కేవలం వారం రోజులు జపం చేశారు, 7వ రోజే దర్శనం అయిపోయింది ఆయన. ఆయన ఎంత తీవ్రంగా చేసిండాలి ఆయన చిత్రకేతు మహారాజు. అప్పుడు సంకర్షణ భగవాన్ దర్శనం అవుతుంది. అప్పుడు చేస్తున్న ప్రార్థనలు చాలా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. సాధు విర్భవాన్ జితాత్మ విర్భవతా భిజితాస్తే పిచ భజతాం అకామాత్మనామ్య ఆత్మధోతి కరుణ. చిత్రకేతురువాచ అజితజ్జితసమమతి సాధు విర్భవాన్ జితాత్మ విర్భవత విజితాస్తే పిచ భజతాం అకామాత్మనామ్య ఆత్మదోతి కరుణ. చిత్రకేతురువాచ అజితజ్జితసమమతి సాధు విర్భవాన్ జితాత్మ విర్భవత విజితాస్తే పిచ భజతాం అకామాత్మనామ్య ఆత్మదోతి కరుణ. చిత్రకేతు పలికెను అజిత జయింపబడనివాడా జిత జయింపబడుదువు సమమతిభి మనస్సును జయించిన వాళ్లచే సాధుభి భక్తులు భవాన్ నీవు జిత ఆత్మభి పూర్తిగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు భవత నీచే విజిత జయంతురు తే వారు అపి కూడా చ మరియు భజతాం సదా నీ సేవయందు నెలకొన్న వార్లకు అకామ ఆత్మనాం భౌతిక లాభాపేక్ష లేకుండా యా ఎవరైతే ఆత్మదా నిన్ను నీవే అర్పించుకునేదవు. ఇక్కడ తెలుగులో కొంచెం తప్పు పడింది, అతికరుణ అని ఉండాలి పదం చివరి పదం తెలుగులో. ఇంగ్లీష్లో బాగానే ఉంది అతికరుణ. అతికరుణ పరమకరుణతో భావం చిత్రకేతు పలికెను. ఓ అజితుడా, ఎవరిచేతను జయింపబడని వాడవైనను మనస్సును ఇంద్రియములను నిగ్రహించిన భక్తులచే మాత్రం నిజముగా నీవు జయించబడదు. ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేనటువంటి భక్తుల పట్ల నీవు నిర్హేతుక కరుణను కలిగి ఉండు కనుక వారు నిన్ను తమ ఆధీనంలో ఉంచుకునేదారు. నిజముగా నిన్ను నీవే వారికి అర్పించుకునేదవు. ఈ కారణమున నీవు కూడా వారిపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నావు. భాష్యం చూడండి, భగవంతుడు భక్తులు ఇరువురును జయించేడు వారే. ఎవరు ఓడిపోరండి ఇద్దరిలో? ఎలా ఉంది యుద్ధం జరిగింది, ఇద్దరు గెలిచారండి. భగవంతుడు గెలిచాడు, భక్తుడు గెలిచాడండి. ఆధ్యాత్మికంగా ఓటమి లేదండి. భగవంతు ఈ భౌతికమైన వాళ్ళకి ఎలా అర్థమవుతాయి ఇవి? పోరాటం అంటే ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. వీడికి ఇద్దరు గెలిచారు అంటున్నారు. భగవంతుడు భక్తులు ఇరువురును జయించడి వారే. భగవానుడు భక్తులచే జయించబడగా భక్తులు భగవానునిచే జయించబడుదురు. ఆ ప్రకారం పరస్పరము జయించుకొనుచు వారు అసలానికి జయించుకోవడం అంటే ఏంటి? భగవంతుడు భక్తుల్ని ప్రేమిస్తారు, భక్తులు భగవంతుని ప్రేమిస్తారు. అది ఇక్కడ జయించడం. పరస్పరము జయించుకొనుచు తమ సంబంధం ద్వారా వారు దివ్యానందమును పొందుదురు. పరస్పరము ప్రేమించుకుంటూ ఆనందాన్ని పొందుతారు. అట్టి పరస్పర విజయములో పరిపూర్ణత కృష్ణుడు గోపికల మధ్య ప్రదర్శించబడింది. గోపికలు శ్రీకృష్ణుని జయించగా శ్రీకృష్ణుడు గోపికలను జయించాడు. కృష్ణుడు ఎప్పుడు వేణువునను గోపికల మనస్సులను జయించేవాడు. అట్లే గోపికలను చూడకుండా శ్రీకృష్ణుడు ఆనందమును పొందేవాడు కాదు. జ్ఞానులు, యోగుల వంటి ఇతర ఆధ్యాత్మిక వేత్తలు దేవదేవుణ్ణి జయించలేరు. కేవలం విశుద్ధ భక్తులే అతనిని జయించగలరు. మరి విశుద్ధ భక్తుల లక్షణం ఏంటి తర్వాత వివరిస్తున్నారు. విశుద్ధ భక్తులు సమమతి అని వర్ణించబడిరి. మతి అంటే అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ వారు భక్తి యోగం నుండి వైదొలగరని భావం. అరే మనసు బుద్ధి ఎప్పుడూ భక్తి యోగం నుంచి పక్కకు వెళ్ళేదే ఉండదు. సమమతి కేవలం ఆనందంగా ఉన్నప్పుడే, ఇది చాలా ముఖ్యం చూడండి, కేవలం ఆనందంగా ఉన్నప్పుడే భక్తులు భగవానిని అర్చింతురని కాదు, దుఃఖమునందును వారు అతనిని అర్చింతురు. ఇది భక్తుడంటే ఆనందంగా ఉన్నప్పుడు అందరు జపం చేస్తారు, ఆడుతూ పాడుతూ కీర్తనలు గింతడం అన్నీ చేస్తారు. కష్టం కలిగినప్పుడు వస్తున్నావా సేవ చేస్తున్నావా, అక్కడ తెలుస్తుంది భక్తి చేసావా లేదా, భక్తుడివే కాదనేది అక్కడ పరీక్ష. అన్నీ ఉన్నాయి, వచ్చాను, ఆటంకం కలిగింది, నాకు ఆ సమస్య పడింది, ఇది పడింది, ఇంట్లో అది పడింది, ఏది పడింది, నువ్వు భక్తుడివే కాదా, పరీక్ష అదే. దుఃఖమునందును వారు అతనిని, మళ్ళీ చదువుతాను చూడండి, కేవలం ఆనందంగా ఉన్నప్పుడే భక్తులు భగవానిని అర్చించురని కాదు, దుఃఖములోనూ కూడా వారు అతనిని యథావిధిగా అర్చించురు. ఇది భక్తుడి లక్షణం, సమమతి. ఏ భక్తుడి లక్షణం? విశుద్ధ భక్తుల లక్షణం. మరోబి ఇష్టం, ఏమైనా చేసుకో, యథాతాత వా విదధాతులంపటో, యథాతత వా విదధాతులంపటో, యథాతత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నన్ను దగ్గర తీస్తావా తీయవా నీ ఇష్టం. సుఖ దుఃఖములు భక్తి యోగ విధానమును ఆటంకపరచలేవు. ఇక్కడ కారణం చెప్తున్నారు, ఎలా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఎలా చేయగలుగుతున్నారంటే భక్తి యోగానికి సుఖము దుఃఖము అంటవు అని. కనుకనే భక్తి అనున్నది అహైతుకము అప్రతిహతము అని భాగవతం నందు చెప్పబడింది. భక్తుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా భగవంతుని సేవించినప్పుడు ఆ సేవ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతను నిరోధించబడదు. ఈ విధంగా జీవితమునందలి అన్ని పరిస్థితులలో సేవను కూర్చేటివాడు భగవంతుణ్ణి చాలా తేలికగా జయించేస్తాడు. అన్ని పరిస్థితులలోనూ సేవను చేసేవాడు భగవంతుణ్ణి చాలా తేలికగా జయిస్తాడు. అన్ని పరిస్థితులు అంటే ఏంటి? ఇక్కడ దుఃఖ పరిస్థితి, సుఖ పరిస్థితి రెండింటిలోనూ యథావిధిగా సేవ కొనసాగించాలి. తర్వాత భక్తులకు ఇతర ఆధ్యాత్మిక వాదులకు గల విశేష భేదం ఏమనగా, జ్ఞానులు యోగులు భగవంతునితో ఏకమగుటకు కృత్రిమగా ప్రయత్నించదురు, కానీ అసాధ్యముగు ఆ కార్యమునకు భక్తులు ఎన్నడూనూ తలపెట్టరు. తాము నిత్య సేవకులమనియు భగవానునితో ఏనాడును ఏకము కాబోమనియు భక్తులు చక్కగా తెలుసుకొని ఉందురు. కనుకనే వారు సమవంతులు లేదా జితాత్ములు అని పిలువబడేది. భగవంతునితో ఏకమగుటను వారు అసహ్యపడుదురు. ఎవరన్నా చెప్తే నేను భగవాన్ అని భక్తుడు సహించలేడు, సహించలేడు, ఓర్చుకోలేడు, అసహ్యం, ఏవగించుకునేదారు. ఏవగించుకోవడం అంటే ఇంగ్లీష్లో ఏమన్నారు, ఏవగించుకోవడం అక్కడ ఉంది కదా, అసహ్యపడుదురు ఏవగించుకునేదారు రెండు ఉన్నాయి, డిస్టేస్ట్ డిటెస్ట్ టూ అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎవడన్నా నేను భగవాన్ అని అయితే వాడు ముఖం మీద ఉయ్యాలని అర్థం. నువ్వు భగవాన్ తూ నీ ముఖం చూడేట్టుంది. ప్రభుపాద అయితే ఏం చెప్పారు, నువ్వు భగవాన్ అవుతారా నీ ముఖం మీద తన్నుతా ఏం చేసుకుంటావు చేసుకుంటూ భగవాన్ అయితే పబ్లిక్లో నీ ముఖం మీద ఏం చేసుకుంటావు భగవాన్ అయితే చూద్దామని. సాధువు ఏంది ఇట్లా మాట్లాడతారు సాధువు అని, సాధువు అంటే భక్తుడు, భక్తుడు సహించలేడు ఆయన. నేను ఇండియాలో ఎక్కువ ఇది భారతదేశంలో సాధువు అంటే ఏమనకూడదు, కామ్ వెళ్ళిపో, మౌనంగా వెళ్ళిపోవాలి, వినయంగా ఒక మూలను కూర్చోవాలి అని. కానీ ఇస్కాన్లో సాధువులు హనుమాన్ అర్జున్ దానికి ఏ కొంచెం తక్కువ ఉన్నా నిలబడలేరు. ఇక్కడ హనుమాన్ అర్జున్ లాగా ఉండాలి ఇస్కాన్ల సాధువులని. ఏం చేశాడు హనుమంతుడు, జపమాల తీసుకొని మూలని కూర్చున్నాడా చూసి రమ్మంటే అర్జునుడు ముందు చేయనని చెప్పాడు. ఏదో మూలని కూర్చుంటాను నేను జపం చేసుకుంటాను, ఆరోగించిన ఆరోగించే నీ జపము జపపూసలతో కాదు బాణాలు వేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 అని ఒక బాణం వేయి, ఇంకొక బాణం మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ పూసలు తిప్పేది బాణాలు వదలాలి. కాబట్టి ఏవగించుకునేదారు వారికి ఏకత్వ వాంచే ఉండదు, దానికి బదులు వారు భౌతిక అత్యాసం నుండి బయటపడగోరుదురు, కనుకనే వారు నిష్కాములు. జీవుడు కోరికలు లేకుండా ఉండలేడు. ఇక్కడ భక్తులకు కూడా కోరిక ఉందని చెప్తున్నారు. ఏం కోరిక? భౌతికమైన కోరికల నుంచి బయటపడాలనే కోరిక ఉందండి. కానీ ఎన్నడూ తీరనటువంటి కోరికలు కామం అని పిలువబడును. ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు ప్రభుపాద. కామం అంటే ఎన్నడూ తీరనటువంటి కోరికలు, అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అవి తీరవు. అట్టి కారణం వలననే అభక్తులు జ్ఞానం నశించిన వారగుదురు, అందువలననే వారు భగవానుని జయించలేరు. కానీ భక్తులు అటువంటి కోరికల నుండి విడిపడి ఉందరు కనుక దేవదేవుని జయించగలరు. భౌతికమైన కోరికలు లేనందున పూర్తిగా పవిత్రులై భక్తులు శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతులగుదురు. ఇక్కడ ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నారు, ఎవరు శరణాగతులు కాగలరు? ఏ కొంచెం కోరిక ఉన్నా భౌతికంగా నువ్వు శరణాగతి కాలేవు. నా అని ఏ కొంచెం ఉన్నా కూడా శరణాగతి కాలేవు. అందువలన ఆ దేవదేవుడు వారిని జయించును. అట్టి భక్తులు ఏనాడును ముక్తిని వాంఛింపక భగవచ్చరణారవింద సేవని అభిలషించేదరు. జీతభత్యములు లేకుండా సేవను చేయుదురు కనుక భగవత్ కరుణను వారు పొందుదురు. ఇక్కడ రహస్యం ఏమి ఇచ్చారు, భగవంతుడి కరుణ కావాలంటే అది వేతనం, డబ్బులు. డబ్బులు లేకుండా పనిచేస్తే భగవంతుడి కరుణ వస్తుందట. మనం గుడికి వెళ్ళి ఏం అడుగుతాము, డబ్బులు కావాలండి. డబ్బులు వచ్చిందంటే అబ్బా వెంకటేశ్వర స్వామి ఎంత కరుణ చూపించాడు నా మీద చూడు, డబ్బులు అడిగితేనే ఇచ్చేశాడు నాకు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు డబ్బులు ఆశించకుండా చేస్తేనే స్వభావరీత్యా భగవానుడు పరమకరుణామయుడు. తన సేవకుడు ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా పనిచేయటం చూసినప్పుడు అతడు సహజముగానే తనను తాను సమర్పించుకుంటాడు. భక్తులు సదాసేవలో నిమగ్నులై ఉందరు. ఇక్కడ భక్తుడు అంటే నిర్వచనం చెప్తున్నారు ఏంటి, తిలకం పెట్టుకొని ఉన్న వాళ్ళు భక్తులు కంటిమాల వేసుకున్న వాళ్ళు భక్తులు అవునా కాదా? భక్తులు సదా సేవలో నిమగ్నులై ఉందరు. సవై మన కృష్ణ పదార విందయోర్ అచాంసి వైకుంఠ గుణానువరణి. వారి ఇంద్రియ కర్మములన్నీ భగవత్ సేవ ఎందే నియుక్తమయుండును. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 5, 6, 11. అంతఃకరణములు ఉన్నాయి మళ్ళీ 4. మనసు, బుద్ధి, అహంకారం, ఇంకొకటి చిత్తం అంటారు, కాన్షియస్నెస్. ఎదురొస్తుందా? వారి ఇంద్రియ కర్మలన్నీ భగవత్ సేవ ఎందే నియుక్తమై ఉండును. వారికి గల అట్టి భక్తి కారణంననే వారు తమ ఎట్టి ప్రయోజనమునకైనను ఎట్టి ప్రయోజనముకైనను ఉపయోగించుకొనులాగున తనను తాను భగవానుడికి అర్పించుకొనును. కానీ భక్తులకు సేవకు అన్యమైన ప్రయోజనమే ఉండదు. అంటే భక్తులు సేవ తప్ప ఏమి కోరుకోరు. భక్తుడు పూర్తిగా శరణుజొచ్చి భౌతిక లాభాపేక్ష లేనప్పుడు భగవానుడు నిజముగా అతనికి సేవా అవకాశం ఇచ్చును. భక్తులచే జయించబడినప్పుడు భగవానుని పరిస్థితి ఈ విధముగా ఉండును. ఇక్కడేమి మొత్తం ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఎలా జయించాలి భగవంతుణ్ణి? ఎలా జయించాలని చెప్తున్నారు? లాభాపేక్ష లేకుండా సేవ. మామూలుగా సేవ చేస్తే ఏమొస్తుంది? ఏదైనా ఒక పని చేస్తే ఏమాశిస్తారు? లాభం. లాభం అంటే పేరు ప్రతిష్టలు కూడా లాభమే. ఈయన ఇది చేశాడు, ఇది చేశాడని పూజ, లాభ, ప్రతిష్ట. నన్ను గుర్తించట్లేదే అంటే నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు, అప్పుడు నీ సేవ స్వీకరిస్తాడు భగవంతుడు. గుర్తు ఏంటి? భగవంతుడు సేవ స్వీకరించాడు మనది అనేదాన్ని గుర్తు.
మనలో ఆనందం,
చాలా సంతృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. భౌతికమైన ఆరాటం తగ్గిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది నీకు అప్పుడు? ఇంకా అమ్మా నేనా, నేను ఎవరు గౌరవించకున్నా సరే అందరినీ గౌరవిస్తుంటావు. ఇది గుర్తు. నువ్వు సేవ చేసి ఆనందంగా ఉన్నావు అనేదానికి ఇది గుర్తు అనమాట. నేను ఎవరు గౌరవించట్లేదు, నువ్వు మాత్రం అందరినీ బాగా గౌరవిస్తుంటావు, అందరికి విలువిస్తుంటావు. ఇది అంతరంగ సంపద అని గెలుస్తున్నాడు కదా భక్తుడు కూడా. గెలవడం అంటే లాభం పొందుతున్నాడు కదా. కానీ ఇది ఎటువంటి లాభం? ఇది అంతరంగం. అది మనం పరీక్షించుకోవాలి ఎప్పుడని. భక్తి, భక్తిని విరక్తి, ఆ శ్లోకం గుర్తు రావట్లేదు. మొదలు ఎలా మొదలవుతుంది? భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర. భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర. అన్యత్ర అంటే భగవత్ సంతృప్తి లేనటువంటి వాటి పట్ల విరక్తి. వద్దు నాకు ఇది. సరే, మీకేమేమి పాయింట్లు దీంట్లో గుర్తున్నాయి చెప్పండి ఒక్కొక్కరు. ముందు ఎవరు చెప్తారు చెప్పండి? శుద్ధ భక్తి, సుఖము, దుఃఖం. ఎందుకు చెప్పారు ఈ శ్లోకంలో? ఏ పదం గురించి చెప్పారు ప్రభుపాద? అది సమమతి. మతి అంటే మనస్సు వస్తుంది, కొన్నిసార్లు బుద్ధి కూడా వాడతారు. అంటే మనసు ఎప్పుడు స్థిరంగా ఉంది. సమచిత్త. ఎవరు సమచిత్తులు?
భక్తులు.
భక్తులు ఎందుకు సమచిత్త అయ్యారు వాళ్ళు? సమచిత్త అంటే ఏకేహ కురునందన, వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ అంటే మామేకం అని అక్కడనే శరణం. వాళ్లకు ఇది సాధ్యమవుతుంది. ఏది? సుఖంలో దుఃఖంలో రెండింటిలోనూ చేయగలం. మామేకం, కృష్ణుడే నాకు ఆశ్రయం. ఆనందం వచ్చింది, ఎవరితో పంచుకుంటావో వెళ్ళి. కృష్ణుడు నాకు ఆనందం ఇచ్చాడు. దుఃఖం వచ్చింది, కృష్ణుడు దుఃఖం ఇచ్చాడంటావు వెళ్ళి. కృష్ణుడు నాకు చాలా రావాల్సిన దుఃఖాన్ని కొంచెం ఇచ్చాడు, కొంచెంతో తీసేస్తున్నాడు. అక్కడ కూడా సుఖమే వ్యక్తం చేస్తాడు భక్తుడు. కష్టం వచ్చినప్పటికీ సుఖమే వ్యక్తం చేస్తాడు. నా స్వామి చూడు ఎంత కరుణ చూపిస్తున్నాడు నా మీద. తలదగాల్సినంత పాపం చేసింటే నేను చిన్న వేలు అట్లా బ్లేడ్తో కొంచెం తెగింది, ఒక చుక్క రక్తం పోయింది. కాబట్టి భక్తుడికి దుఃఖమే లేదు అనేది అందుకు. ఎప్పుడు ఆయనకి కృష్ణుడే గుర్తుంటాడు కాబట్టి. అయితే భౌతికమైన సుఖ దుఃఖాలు అనేది ఇక్కడ సుఖే దుఃఖే బోలే నాకు సదాహరి బోలే నాకు. సుఖంలోను దుఃఖంలోను ఎప్పుడు గౌరంగా హరే కృష్ణ అని చెప్పుకుంటూనే ఉండాలి అని. సుఖ దుఃఖ తర్వాత ఇక్కడే మీ ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలుస్తారంట. ఏ విధంగా చేస్తే? సుఖంలోను దుఃఖంలోను సమచిత్తం, చేయాల్సిన డ్యూటీను చేయాల్సిందే. అటువంటి వాళ్ళు గెలుస్తారు. ఎవరిని గెలుస్తారు? అజిత. అజిత అంటే జయింపబడరానివాడు, కానీ జయించబడతాడంట. సుఖము దుఃఖము రెండింటిలోనూ ఎవరికి ఉంటుంది సమచిత్తం? లాభాపేక్ష ఉన్నవాడికి సమచిత్తం ఉండదు. ఇక్కడ దుఃఖం వచ్చింది, దీనివల్ల నష్టమే, ఇది వదిలేస్తాను నేను, ఇంకొక దాన్ని మందిరానికి వెళ్ళాను, అడిగాను, కోరికలు తీరలేదు, నాకు దుఃఖం, చర్చికి వెళ్తాను ఇంకా. అది విశుద్ధ భక్తి కాదు. సుఖము దుఃఖము వాళ్ళు భగవంతుని కరుణను పొందలేరు. నీకు భౌతికమైన లాభం కావాలి, సరే తీసుకో. శ్రీరంగనాథుడికి ఈ సేవ చేసేది ఎవరు? కళ్ళు లోడేసింది ఎవరు? కూరతాళ్ళు వరక ఆయనకే కదా, రామాంజేశ్వర శిష్యుల్లో ఒకరు. కళ్ళు లోడేస్తారు ఎవరు? ఆ రాజు సేవ శివుడే గొప్ప అని ఒప్పుకోమని కొంత క్రూరుడు అనుకో, కళ్ళు లోడేస్తా కళ్ళు ఆయనే లోడుకుంటారు. అంటే నీలాంటి దరిద్రుని చూసిన కళ్ళు ఉండడం ఉపయోగం లేదని కళ్ళు రెండు లోడేసుకుంటారు ఆయన. నీలాంటి వాళ్ళని చూసిన కళ్ళు ఉండడం మంచిది కాదు. రామాంజేశ్వరం శిక్షించాలనుకుంటే శిష్యుడు వెళ్తాడు అక్కడికి వెళ్ళి అంత నిన్ను చూసి కళ్ళు భ్రష్టం అయి అతను ఏమంటాడు, నీ కళ్ళు లోడేస్తా అంటాడు. చీ, కళ్ళు ఉండి ఉపయోగం లేదు నీలాంటి వాడి చూసి అని. తర్వాత శ్రీరంగనాథుడికి ఆయన సేవ చేస్తుంటాడు. ఏం సేవ? శ్రీరంగనాథుడు రామాంజాచార్యతో చెప్తాడు, నీ శిష్యుడిని ఒక్కసారి అడగమను, కళ్ళు కావాలని ఇచ్చేస్తాను, సిద్ధంగా ఉన్నాడు. శ్రీరంగనాథ ఈయన ఈయనేం చెప్తారు? రామాంజాచార్య చెప్తారు శిష్యుడికి, రంగనాథుడు చెప్పాడు వాడు కళ్ళు ఇస్తాడంట, నాకేం అవసరం కళ్ళు, నా గురువు ఇచ్చిన సేవ నాకుంది, నా కళ్ళతో ఏమవసరం నాకు లేదు. శ్రీరంగనాథుడు అడిగితే నా గురువు ఇచ్చిన సేవ నాకు అంతే. సేవ నా సేవ నాకు ఏమవసరం, ఏం చూడాలి భౌతిక ప్రపంచాన్ని ఏం చూడాలి నేను. సమచిత్త స్థిరమైపోయింది, గురుముఖ పద్మవాక్యం అంతే. నా కళ్ళు లేవి, నాకు కష్టంగా ఉంది, సేవ దొరికింది, గురువు ఇచ్చారు, సేవ దొరికింది చాలు, సుఖ దుఃఖ. బ్రహ్మదేవుడి ప్రార్థనల్లో కూడా ఇటువంటిది వస్తుంది. 14వ అధ్యాయం, ఇది ఆవుదూడల్ని దొంగిలించినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. శ్లోకం గుర్తు రావట్లేదు. అది కృష్ణ కష్టాలను అనుభవిస్తూ కూడా భక్తులు నీ యొక్క సేవను మాత్రం వదిలిపెట్టరు, నీకు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలను లేశ మాత్రం కూడా వదిలిపెట్టరు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అది కాదు, ఇంకొకటి ఉంది దాని దగ్గరలోనే, తత్తేను కంప సమీక్షమాను భుంజాన్ ఏవ ఆత్మకృతం విపాకం. భుంజాన్ ఏవ ఆత్మకృతం విపాకం, నేను పాపం చేశాను, ఒకప్పుడు నా పాపం పండింది, ఇప్పుడు నాకు కష్టాలు వచ్చాయి, నా పాపం వల్ల నాకు కష్టాలు వచ్చాయి. భుంజాన్ అంటే భోగిస్తున్నాను నేను. ఆత్మకృతం విపాకం విదదన్ నమస్తే, విధిపూర్వకంగా నీకు చేయవలసినటువంటి నమస్కారాలు కానీ, నీ భజన కానీ, నీ సేవ కానీ, దాన్ని డ్యూటీ లాగా జాగ్రత్తగా అత్యంత సాధారణంగా చేస్తుంటాడు. ఒకవైపు శరీరానికి మనసులకు వచ్చే కష్టాలని సహిస్తుంటాడు. విదదన్ నమస్తే, విధి విధివత్ డ్యూటీ అంటే డ్యూటీ, చేయాల్సిందే ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే, నేను మంగళారతి చేయాల్సిందే, జపం చేయాల్సిందే, భాగవతం చదవాల్సిందే, భక్తులతో కలవాల్సిందే, ఏమైనా సరే నా డ్యూటీ ఇదే. విదదన్ నమస్తే, అటువంటి వాళ్ళకి ఏమవుతుంది, తత్తేనుకంప సుసమీక్షమాను భుంజాన్ ఏ ఆత్మకృతం విపాకం విదదన్ నమస్తే. తర్వాత వాళ్ళు సద్ధాయ భాకన్ వస్తుంది, వైకుంఠ వారసులు అవుతారు వాళ్ళు అని వచ్చింది. వైకుంఠం చేరేదానికి వాళ్ళు పాస్పోర్టు వీసా సంపాదిస్తారు, వారసుడైపోతాడు స్వామి వైకుంఠం రావడానికి. అతడు ఎవరు కష్టాలను అన్నీ సహిస్తూ ఓర్చుకుంటూ నీ సేవను లేశమాత్రం కూడా వదిలిపెట్టాడే, అటువంటి భక్తుడు వైకుంఠ వారసుడైపోతాడు. చూడచ్చు, గొప్ప గొప్ప భక్తులు ఇప్పుడున్న వాళ్ళు కూడా భూమి మీద ఎంత కఠినమైనటువంటి శారీరక వాతావరణ కష్టాలను అన్ని తట్టుకుంటూ కూడా ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారో, శారీరకంగా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా వైకుంఠ వారసులు వాళ్ళని, వైకుంఠ వర్త్మస్సు అంటారు వాళ్ళని. వత్మస్ అంటే మార్గంలో ఉన్నారు, వైకుంఠం వెళ్తున్నారు మనల్ని కూడా పిలుస్తున్నారు, రండి 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 ఇక్కడ రండి ఇక్కడ రండి. వాళ్ళైతే వెళ్తూనే నడుస్తూనే, వాళ్ళేమో ఆగలేదు, వెళ్తూనే మన కోసం కూడా చేయిస్తున్నారు, రండి రండి తొందరగా రండి రండి అని. వైకుంఠ వత్మస్, ఇలాంటి వాళ్ళ దారిలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు కూడా సుఖము దుఃఖము రెండు ఓర్చుకొని సేవ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం వస్తుంది అలాంటి వాళ్ళు. అందుగురించే గురువు అనండి, సీనియర్ భక్తులు అనండి, చాలా చాలా ముఖ్యం ఆశ్రయించడం. భాగవతంలో ఉన్నదాన్ని వాళ్ళు ఆశ్రయించి చూపిస్తారు. అయ్యా సుఖము దుఃఖము రెండింటిలోనూ చూడు, ఇలా చేయాలి చూడు అని వాళ్ళు చేసి చూపిస్తారు. అందుగురించి ఆచార్యులను, అగ్రస్థాయిలో ఉన్నటువంటి వైష్ణవులని ఆశ్రయించాలి, ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళ గురించి చర్చించుకోవాలి, వినాలి, స్మరించాలి, ఈ సుఖ దుఃఖంలో రెండింటిలోనూ సేవ చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం మనకు కూడా క్రమక్రమంగా అలవడుతుంది. చూడండి, భాగవతం నిండా అవే. కుంతి మహారాణి, ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, పరీక్షిత్ మహారాజు, భీష్మదేవ, రంతిదేవుడు, అంబరీష్ మహారాజు, వీళ్ళంతా చూడొచ్చు. సమమతి అనే దానికి ఉదాహరణలు. వీళ్ళకేం కష్టాలు రాలేదా? వీళ్ళకి ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ రఘునాథ దాస గోస్వామి, సనాతన గోస్వామి, హరిదాస్ ఠాకూరు, ప్రభుపాద్, భక్తి సిద్ధాంత మహారాజు, పాండవులు, రాలేదు కదా కష్టాలు వాళ్ళకి. కానీ తత్తేనుకంప, బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థన, ఓ కృష్ణ నీ కరుణ ఏదో ఒకరోజు కరుణ చూపించకపోతాడు కృష్ణుడు, ఈరోజు కాకుంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఆయన చూపిస్తాడు కదా ఏదో ఒకరోజు. ఇంత ఓర్పుతో ఉంటారు వాళ్ళని. ఇప్పటికిప్పుడే కాదు, అటువంటి వాళ్ళు వెంటనే వైకుంఠం వెళ్ళిపోతారు. బో, నేను ఇన్ని రోజులు సేవ చేశాను, ఏంది నాకు ఎట్లయింది? నువ్వు సేవే చేయలేదు. సేవ చేసిన వ్యక్తికి అది రాదు. సేవ చేస్తున్న వ్యక్తికి ఇదే భావన ఉంటుంది, నేను సేవ చేయట్లేదు, నాకు తెలియదు సేవ చేసేది కూడా సరిగ్గా. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అయినా ఏదో ఒకరోజు కృష్ణుడు కరుణ చూపిస్తాడు, నేను పనికిరాని వాడిని, దేనికి ఉపయోగపడని వాడిని. ఈ భావన వాస్తవంగా సేవ చేస్తున్నటువంటి జీవుడికి భావన ఉంటుంది. అటువంటి వాళ్ళు సుఖము దుఃఖము రెండు సహించగలుగుతారు. ఇది కొంచెం లోతైన విషయం ఇది, కానీ బాగా మనం గమనించాల్సి ఉంటుంది. నేను సేవ చేస్తున్నాను అనేదానికి గుర్తు అదే. నీకు సుఖము దుఃఖము ఏమొచ్చినా సరే నువ్వు వదిలిపెట్టవు. వాస్తవానికి నేను దుఃఖాలు అనుభవించవలసిన వాడిని. భుంజాన్ ఏవా ఆత్మకృతం విపాకం. ఆత్మకృతం అంటే స్వయం కృతాపరాధం అంటారు చూడండి. స్వయం కృతం విపాకం, పాకం అంటే బాగా పాకానికి వచ్చింది, అంటే వంట పూర్తయినప్పుడు పాకం. విపాకం అంటే బాగా ఆస్వాద భోగి, బాగా తినవలసిన సమయం అని తింటున్నాం బాగా. విపాకం, నేను చేసిన కర్మలన్నీ పండాయి, చేతికి వచ్చాయి నాకు, ఇప్పుడు నేను అనుభవించి తీరాలి, తప్పదు. కానీ నా సేవ మాత్రం వదిలిపెట్టాను నేను. అతనికి ఉండదు, నేను ఇంత సేవ చేస్తున్నాను, నాకెందుకు కష్టం వచ్చింది? వచ్చింది అంటే అతను సేవ చేయలేదు. ఇది ఒక్కటి గుడ్డు గుర్తు అన్నమాట మనకు. మనసులో వచ్చిందంటే నేను ఇంత చేస్తున్నా ఇంతేనా నాకు, అంటే నువ్వేమీ చేయలేదు. మరి ఎన్రోల్ చేశాను కదా, దేనికోసం చేశాను? కృష్ణుడి కోసం అయితే చేయలేదు, నీ మానసిక తృప్తి కోసము, పేరు కోసము, లాభం కోసము. లాభం కోసం చేయలేదు నేను, పేరు కోసం చేసింటావు. ఎవరన్నా గుర్తించాలి నన్ను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ సేవ కృష్ణుడు స్వీకరించాడు. అది ఇక్కడ సుఖము దుఃఖం, సుఖ దుఃఖ భూలే నాకు సమమతి అని. అది గుడ్డి గుర్తు, గుర్తు పెట్టుకోవాలి మనం బాగా. చైతన్య మహాప్రభు లీలలో ఒకరు ఉన్నారు, ముకుంద కదా, ముకుంద మాయావాదులతో కలుస్తుంటాడు. చైతన్య మహాప్రభు అందరినీ లోపలికి రమ్మంటారు, ముకుందను లోపలికి రానివద్దు, బయటనే ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్ళు చాలా రోధిస్తుంటాడు. భక్తులు అడుగుతారు ముకుంద పరిస్థితి ఏంటి, ఏడుస్తున్నాడు అంటే ఎంత మాయావాదులతో కలుస్తాడు. మనతో ఉన్నప్పుడు మనతో ఉంటాడు, మాయావాదులతో ఉంటాడు. వద్దు బయట, వద్దు దగ్గరికి రానివద్దు. మళ్ళీ భక్తులందరూ ప్రాధాయపడుతుంటే చైతన్య మహాప్రభు ఇప్పుడే ఇప్పుడే దర్శనం లేదు ఎన్నో ఎన్నో లక్షలు చెప్తారు. 10 లక్షల జన్మ తర్వాత ఇప్పుడు లేదు అవకాశం, 10 లక్షల జన్మల తర్వాత అని అది వచ్చి చెప్తారు భక్తులు. చెప్తున్నాడు మానేసింగా గెంతడం మొదలు పెడతాడు, ఎప్పుడో ఒకసారి నాకు కరుణ ఉంటుంది, ఏదో ఒక రోజు ఉంటుంది నాకు కరుణ అని చెప్పేసి అని. ఏది లక్షల జన్మల తర్వాత అంటే అర్థమైంది నాకు అర్హత లేదు, కానీ భగవంతుడు నాకు అర్హత లేకుండా దర్శనం ఇస్తా అంటున్నాడు ఒకరోజు. ఇది ఇది సుఖము దుఃఖంలో వాళ్ళు భగవంతుని జయించగలిగారు. అంబరీష్ మహారాజు గెలిచారు భగవంతుడిని. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు, ఇద్దరు ఒకరినొకరు గెలిచారు. ఇంకా ఎవరు చెప్తారు పాయింట్లు, మీరు ఒకటి చెప్పారు సుఖం దుఃఖం, ఇంకెవరు మీరు చెప్తారా ఎవరికైనా పాయింట్ మంచి విషయాలు దీంట్లో? భౌతికమైన కోరికలు ఉన్నాయంటే విశుద్ధ ఇది పూర్తి శరణాగతి పొందలేవు. పూర్తి శరణాగతి అంటే ఏంటి? ఇంకా హుండీలో వేసేసావనుకో డబ్బు ఏదైనా వస్తువు, ఇంక నీకు హక్కు లేదు దాని మీద. ఒకసారి నీ శరీరాన్ని నీ మనస్సుని నిన్ను నువ్వు ఇచ్చుకున్నావట, నేను నీవాణ్ణి కృష్ణ అని లేదా వైష్ణవుల దగ్గరికి వెళ్ళి అర్పించుకున్నావు అనుకో, అర్పించుకోకుంటే అది వేరే విషయం, అర్పించుకొని ఉంటే ఏం చేయాలి? కూర్చో అంటే కూర్చో, లే అంటే లే. మనసులో కూడా ఎందుకు నన్ను కూర్చోమంటున్నాడు, ఎందుకు నన్ను మాటి మాటికి కూర్చోమంటాడు, మాటి మాటికి లేమంటాడు, ఎందుకు అది కూడా రాకూడదు మనసులో. ఒకసారి మందలింపులు వస్తాయి, ఓకే ప్రశంస వస్తుంది, ఏమో నేను సమర్పించుకున్నాను ఎట్లయినా వాడుకోను, తిట్టినా నీ ఇష్టం, ప్రశంసించిన నీ ఇష్టం. ఇది శరణాగతికి భావం. కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడిని మొట్టమొదట మందలించేశాడు. శిష్యస్తే అహం స్వాది మాం తాం ప్రపన్నం అంటే నేను నీ శిష్యుడిని అయిపోతానంటే మొట్టమొదట తిట్టేశాడు, ప్రశంసించలేదు. బా నా శిష్యుడు అయ్యావు కదా నువ్వు అని ప్రశంసించడం మొదలు పెట్టలేదు. ప్రజ్ఞావాదాంశ బాధ పెద్ద తెలివైన వాళ్ళకి మాట్లాడేవి ఇంతసేపు, మూర్ఖుడు వినువు అని. చైతన్య మహాప్రభు వాళ్ళ గురువు ఏమన్నారు, మూర్ఖుడు విను వేదాంతాలు ఏం వేదాంతం ఏం చదువుతావు నువ్వు, హరికృష్ణ చేసుకుపో అని. నేను మూర్ఖుడిని. అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు, నేను తెలివైన వాళ్ళలాగా మాట్లాడాను, తెలివి తక్కువని నేను. అక్కడ ఎలా ఓల్చుకోగలిగే శక్తి వచ్చింది వాళ్ళకి, సమర్పించుకున్నారు. ఓకే అర్జునుడు చెప్పిన కృష్ణ నేను పూర్తిగా నీకు శరణాగతుడు అయిపోతున్నాను. పూర్తిగా శరణాగతుడు అయినప్పుడే ఆ మందలింపులు కానీ ఆ దుఃఖాన్ని కానీ సహించే శక్తి వస్తుంది. చిన్న బిడ్డ తల్లి కొడుతుంది, 2 దెబ్బలు వేస్తుంది, చాలా చురుకైన దెబ్బలు వేసినప్పటికీ కూడా, బాధపడుతూ ఏడుస్తున్నప్పటికీ కూడా ఎవరి దగ్గరికి వెళ్తాడు? అమ్మ దగ్గరికి వెళ్తాడు. పక్కింటి వాళ్ళు ఎక్కువ చురుకు తగలకుండా కొంచెం అటనమని ఏం చేస్తాడు, ఓర్చుకోలేడు, ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాలి. వాళ్ళు పిలిచారు అనుకో, పిలిచి నా దగ్గర చిన్నోడు, అదే తల్లి ఎంత కొట్టింది చురుకు, చెంప పిల్లలు అని చెంప వాసిపోయింది అయినా కూడా అని ఎత్తుకో ఎత్తుకో. ఇది తేడా శరణాగతి. అతను శరణాగతి పొందలేదు. ఇది ఇతరుల దగ్గర శరణాగతి పొందలేదు, పక్కింటి వ్యక్తి దగ్గర, తల్లి దగ్గర శరణాగతి. అట్లే మనము భక్తుల దగ్గర శరణాగతి పొందామా లేదా అనే దాన్ని గుర్తు, భక్తుల నుంచి మందలింపు వస్తుంది, ప్రశంస రెండు వస్తాయి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రశంసించినప్పుడు ఎలా అంగీకరించాం వాళ్ళని, మందలించినప్పుడు ఎలా అంగీకరించాం, అక్కడే అర్థమైపోతుంది మనము శరణాగతి పొందామా లేదా. గుడ్డి గుర్తు అది, వేరే ఏ గుర్తులు లేవు. మనము సర్వధర్మాన్ని పరిత్యజ్య కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడికి సమర్పించుకున్నా నేను, కృష్ణుడికి సమర్పించుకునే అంత స్థితి మనకు లేదు. ఎవరికి సమర్పించుకోవాలి? గురువు శరణ, గురువు వైష్ణవులు శరణాగతి పొందాలి. అది గుడ్డి గుర్తు మనకి. కొంచెం లేచి మాత్రం మనసులో బాధ, ఎందుకు నన్నే అంటారు, ఇంత చేసినా నన్ను అంటారు ఎందుకు అంటే ఇంకా సమర్పించుకోలేదు అనమాట. ఇది నా అనేది ఇంకా అన్యాభిలాషిత శూన్యం కాలేదు. శూన్యమైతే అది రాదు. అన్యాభిలాషిత శూన్యం అంటే హుండీలో వేసేసాను అంతే, అయిపోయింది, ఎట్లన్నా వాడుకోండి. కొన్నిసార్లు ఇప్పుడు బాగా అర్థం చేసుకునే ఉదాహరణ, ఎవరన్నా కొంతమంది డబ్బులు ఇవ్వాలి గుడికని వస్తారు, పలాని సేవకు వాడుకోండి, పలాని సేవకు వాడుకోండి అని చెప్పిస్తారు. వేరే దానికి అడిగితే ఇవ్వరు మళ్ళీ. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, తీసుకొచ్చి ఉండేలా వేసేస్తారు మొత్తం. దాని అర్థమేంటి? కృష్ణ, నీ ఇష్టం వచ్చిన సేవకు దీన్ని మీ భక్తులకు సహాయం కోసం దీంట్లో వేస్తున్నా, అయిపోయింది. ఇప్పుడు అది సేవ ఇది సేవ అనొచ్చు మనం, కానీ తారతమ్యం ఉందా లేదా? ఎంత వ్యత్యాసం ఉంది చూడు. ఇదో నీకు ఇదో ఈ వస్తువే తీసుకోను, గుడికి అండి డబ్బులు ఇవ్వడం, వేరే వస్తువుకి అడిగితే లేదు ఇదే ఇదైతేనే తీసుకోండి, లేదు ఇదో మీ చేతిలో ఇదో నేను ఇంత ఇవ్వదు, ఇంత సేవ చేయాలనుకున్నాను, ఇదో ఇస్తున్నాను కృష్ణుడి ప్రీత్యర్థం, మీకు ఎలా అవసరమో అలా వాడుకోండి. ఇది సంపూర్ణ శరణాగతి. ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. ఏ వ్యక్తి? మొదటి వ్యక్తే రెండో వ్యక్తి? రెండో వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు, మహదానందంగా ఉంటాడు. అది శరణాగతి అండి, సమర్పించుకోవడం. మన గుర్తు ఇంకా బాధ నా నేను నాది అనేది ఇంకా ఉందంటే ఇంకా సమర్పించుకోలేదు పూర్తిగా. సమర్పించుకుంటే మానస దేహో గేహో జోకిషమో మారోబి జోహిచ్చు, నన్ను రక్షించినా చంపినా ఏమంట. అక్కడ అసలు భక్తినాథ ఠాకూర్ ఏం చెప్తున్నారు, చంపినా కూడా పర్వాలేదు నీ ఇష్టం అంటున్నారు. మనం చిన్న మందలింపు చేస్తే, ఏదన్నా మందలింపు వస్తేనే మనకు తట్టుకోలేము. భక్తినాథ ఠాకూర్ ఏం చెప్తున్నారు, చంపినా పర్వాలేదు కృష్ణ నువ్వు అంటున్నాను. మన మందలింపుకే తట్టుకోలేము మనం, కష్టంగా ఉండదు మనకి. నన్ను గుండెల్లో గుండెలు పిండేసినట్టు ఉంటుంది కదా, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా. సమర్పణ. ఇంకెవరికైనా గుర్తున్నాయా వేరే? నేను దేవుడే నువ్వు దేవుడే అంటే ఓర్చుకోలేరు భక్తులు. కోర్పు కలిగి ఉండాలి సాధువు, ఎందుకు కోపం వస్తుంది నీకు? కోపం విష్ణువుని వైష్ణవుల్ని నిందిస్తే ఖచ్చితంగా కోపం రావాలి. భక్తుడు అంటే తన భర్తను ఎవరైనా తిడుతుంటే భార్య కోపం రాదా? పతివ్రత భార్య ఖచ్చితంగా కోపం అవుతుంది, నా భర్తను అంటారని. అది వ్యభిచారి భార్య అనుకో, ఈ భర్త అట్లాంటి ఆ భర్త మంచోడు, ఇంకో భర్త మంచోడు, వ్యభిచారి భార్య అయితే. భక్తుడంటే పతివ్రత లాగా, నా స్వామి ఏమి చేసినా నా స్వామి, నా స్వామి తిట్టకూడదు ఎవరు, అది పతివ్రత. దాన్ని ఏమంటారు, అవ్యభిచారిణి భక్తి అంటారు. అవ్యభిచారిణి భక్తి వాటికి ఎవరా ఈ భారతదేశంలో ఎక్కువ సమస్య అది సాధు అంటే మౌనంగా ఉండాలి, వినయంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏమనకూడదు, అది ఎట్లుంటారు? నిజంగా భక్తుడైతే ఓర్చుకోలేడు విష్ణువుని వైష్ణవుల్ని ఎవరన్నా అంటుంటే. కాబట్టి గుర్తు బెంగళూరులో పుస్తక వితరణకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకుంటున్నాడు ఒకతను, ఇదే చెప్తే నేను కొత్త అప్పుడు, పుస్తకాలు తీసుకుంటున్నాడు చూపిస్తున్నాను తీసుకుంటాడేమని. అతను ఏదో చెప్తున్నాడు మాయావాదం, గురువు మీరేదో పూర్తి గురువుకు శరణాగతి పొందుతారు, గురువుని దాటిపోవాలి, అది ఇదేని కొంచెం ఇట్లా అదే చెప్తుండే. నేను ఏదో ఒకటి కనీసం పుస్తకం తీసుకుంటాడేమో అని చాలాసేపు ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మాయావాదం మాట్లాడడము, నేనే భగవంతుని ఇవన్నీ చెప్తున్నాడా? నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, తీసుకుంటాడు తీసుకుంటాడు. నా పక్కనే కొంచెం దూరంలో విదేశాల నుంచి వచ్చిన భక్తుడు ఉన్నాడు, వచ్చి ఎడపెడ తిట్టుబడేది, ఈడియట్ ఈడియట్ అని లేదు రాస్కెల్ ఫుల్, నువ్వేమనుకుంటున్నావు అది ఇది ఆయన తిట్టాడు, నన్ను ఇద్దరిని తిట్టాడు. ఎట్లా వింటున్నావు అవన్నీ నిలబడి ఇంతసేపటి నుంచి, ఆయనను కూడా తిట్టేశాడు, రాస్కెల్ ఫుల్ అని ఒక మీద అంటే. తర్వాత చెప్పాడు, నేను కొత్త అప్పుడు చెప్పాడు, చూడు నేను దేవుడు అది ఇది అంటే ఎట్లా ఓర్చుకుంటున్నావు నువ్వు అది ఇది, కొత్తలో అర్థం కాలేదంటే మనంతా కలుషితం అయిపోయింది కదా, ఇది రక్తం అంతా కలుషిత రక్తమే, అంతా మాయావాదంతో కలుషితం అయిపోయింది భారతదేశంలో అట్లాంటి పరిస్థితి. వాళ్ళు ఓర్చుకోలేరు తెలుసా, తమిళనాడులో కూడా ఒకసారి ఒక భక్తుడు, ఆయన భారతీయ భక్తుడే, పుస్తక వితరణకు వెళ్ళాము, తను ఏందో ఓషోను కీర్తించడం మొదలుపెట్టాడు. సరే ఈయన రామానుజాచార్య గురించి చెప్తున్నాడు, చూడండి మన తమిళనాడులో రామానుజాచార్య అది ఇది అని, అతనేమో ఓషో ఫిలాసఫీ అది లేదు, రామానుజాచార్య చాలా గొప్ప అని చెప్తున్నా, రామానుజాచార్య ఒకనొక సమయంలో రామానుజాచార్య అది ఏముంది అని తక్కువ చేసి మాట్లాడాడు. ఇంటి లోపలికి వెళ్ళాము, కూర్చున్నాము, అతను కూర్చొని ఉన్నాడు ఇంటి ఓనరు, ఆ ఇంటి ఓనరే రామానుజాచార్యని తక్కువ చేసి మాట్లాడాడు. అంతే ఈయన తమిళ్లో ఇష్టమైన భక్తుడు, ఎట్లా తిట్టాడంటే అట్లా తిట్టిపడేశాడు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని కుర్చీలో కూర్చొని, నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత అర్థం, ఇది భక్తి అంటే ఆచార్యుల్ని అంటుంటే ఎలా ఓర్చుకొని ఉండగలుగుతాం, నీ భర్తని అంటే ఎలా ఓర్చుకొని ఉండగలుగుతాం, మీ తండ్రిని అంటే ఎలా ఓర్చుకొని ఉండగలుగుతాం, ఇది భక్తి అని. కాబట్టి ఇక్కడేమి భగవంతుడితో సమానం అంటే ఓర్చుకోలేరు భగవంతు, భక్తులు ఓర్చుకోలేరు. అసహ్యం ఏవగించుకోవడం అంటే తూ దీని దాన్ని ఉమ్మి వేస్తారనమాట, అంత తుచ్చంగా చూస్తారు. సరే ఇక్కడ ఏంటి, పరస్పరం గెలుచుకోవడం అనేది చాలా విశేషం ఇక్కడ, ఎవరు ఓడిపోరండి అది చాలా ముఖ్యం ఇక్కడ. కృష్ణుడు ఓడిపోలేదు, భక్తులు ఓడిపోలేదు. భక్తులు ఎలా గెలిచారు, సేవ చేసి భగవంతుణ్ణి గెలుచుకున్నారు, అన్యాభిలాషిత సేవ. భగవంతుడు కరుణ చూపించి వాళ్ళని గెలుచుకున్నారు, పరమ కరుణ చివరిలో వచ్చింది, అతి కరుణ అని వచ్చింది, అతి కరుణ చూపించి వాళ్ళని గెలుచుకున్నారు. భౌతికంగా గెలుపు అనేది ఉండదు, భౌతికంగా నువ్వు ఏదైనా లాభం పొందావు ఏదో గెలిచావు అనుకుంటావు, వాస్తవానికి గెలుపు లేదు. భౌతికంగా నువ్వేం చేసినా ఓటమి, ఆధ్యాత్మికంగా నువ్వేం చేసినా గెలుపే. ఇక్కడ చూడవచ్చు స్పష్టంగా, కృష్ణుడు గెలిచాడు, భక్తులు గెలిచాడు. భౌతికంగా నువ్వు ఒక వ్యక్తిని ఓడించావని నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఓడిపోయావు, అతను ఓడిపోయాడు. ప్రధానమంత్రి పదవి పొందావు ఇంకొకరిని ఓడించి, కొంతకాలం ఉన్నావు, చివరికి నువ్వు పోవాల్సిందే కదా, అది పోతుంది, నీ పేరు కూడా మిగలదు అక్కడ. అంటే నువ్వు పడిన శ్రమ అంతా పోయినట్టా కదా, లేదు నా పేరు పోయిందనే బాధ, ఒకవేళ బతికుంటే కూడా అయ్యో నా పేరు పోయింది ఎవరు పట్టించుకోరు, అంటే ఓడిపోయినట్లే కదా, నువ్వు గెలిచినట్లా నిజంగా ఓడిన వ్యక్తి ఓడిపోయినట్లే, నువ్వు గెలిచావు నువ్వు ఓడిపోయినట్లే. ఆధ్యాత్మికంగా చూడు, ఏ లేచి మాత్రం చేసినా నువ్వు గెలిపే, ఓటమే లేదు. అందుకు శీల ప్రభుపాద ఏం చెప్పారు, మెటీరియల్ బిజినెస్ ఈజ్ లాస్ బిజినెస్ అని. భౌతికంగా ఏం చేసినా నష్టపోయే వ్యాపారమే అది, ఆధ్యాత్మికంగా ఏ కొంచెం చేసినా లాభంతో కూడుకున్నది, పరమ శాశ్వత లాభం. కాబట్టి భౌతిక ప్రపంచమే పూర్తి లాస్ బిజినెస్ అంట. లాస్ బిజినెస్ వచ్చినోడు సుఖంగా ఉంటాడా, సంతోషంగా ఉంటాడా? 50-60 సంవత్సరాలు 65 వరకు వ్యాపారం చేస్తాడు, తర్వాత క్రమక్రమంగా శరీరం బలహీనమవుతుంది, అతని ముఖం చూడండి ఎలా ఉంటుంది, వెలిగిపోతుంటుందా, కాలిపోయిన బల్బులాగా ఉంటుంది నల్లగా, ఓడిపోయాడని అర్థం. అక్కడ భక్తుడు శరీరం ఏ స్థితిలో ఉన్నా వృద్ధాప్యం వచ్చినా కూడా ఆయన ముఖంలో ఆనందం తెలుస్తుంటుంది, గెలిచాడు ఇతని అర్థం. గెలిచిన వాడు ఆనందం ఉంటాడు, ముఖం ముడుచుకొని ఉంటుందా? కాబట్టి జీవిత పోరాటంలో ఎవరు గెలిచారో అక్కడ తెలుసుకోవచ్చు. ఆ లాస్ట్ బిజినెస్ పట్టుకొని ఊగులాడేవాడు భక్తులను పట్టుకొని విమర్శిస్తాడు, మీరు చూడు ఏమీ లేదు మీ జీవితంలో ఏమీ లేదని. నీ బిజినెస్సే లాస్ట్ బిజినెస్ అనేది కృష్ణుడే సర్టిఫికేట్ ఇచ్చేశాడు. వైష్ణవులు ఆచార్యులు సర్టిఫికేట్ ఇచ్చారు లాస్ట్ బిజినెస్ నీదని, మొట్టమొదట్లో నీ లైసెన్స్ తీసుకున్నప్పుడే లాస్ట్ బిజినెస్ అని ఇచ్చారు. నువ్వు వచ్చి భక్తులు విమర్శించేది, భక్తులు ఫుల్ గెయిన్. ఆనందమే ఆనందం, పరమానందంగా ఉంటారు భక్తులు. ఒకవేళ భౌతికంగా చూసుకుంటే కూడా నీకు నష్టం వస్తుందో లాభం వస్తుందో కూడా తెలియదు సాయంత్రం లోపల వ్యాపారంలో కదా. భక్తులకు డెఫినెట్, ఉదయం లేచినప్పటి నుంచి మొత్తం లోపలికే తీసుకుంటుంటారు, నీది బయటికి, సాయంత్రం కూడా బయటికే, ఉదయం బయటికే, నోట్లన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. కౌంటింగ్ ఎట్లా చేస్తారు అంటే ఇది పోయేదే అని అర్థం అన్నమాట. భక్తులు 3:30 నుంచి అయిపోయింది, నీ బిజినెస్ ఏంది, పిల్ల బిజినెస్ ఏంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. మీకు ఎవరికైనా ఒక ప్రశ్న, 1-2 ప్రశ్నలు, వ్యాఖ్యానం, సంశయాలు? చిత్రకేత మహారాజ్ బాగున్నాయి ప్రార్థనలు, సంకర్షణ భగవాన్ చూసిన తర్వాత శ్లోకాలన్నీ కొన్ని ఉన్నాయి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ, శ్రీ ప్రభుపాద కీ జాయ, శ్రీ సీతాయ గౌర సుందర కీ జాయ.